గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ దినమందు యోనా గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని విషయములను గురించి మనం ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క యోనా కథను మనం చాలాసార్లు చదివి ఉంటాము, చాలాసార్లు విని ఉంటాము. దీనిలో వ్రాయబడినటువంటి ప్రతి అంశము మనకు తెలిసినటువంటిదై ఉన్నది. ఈ దినమందు యోనా గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయమును, ప్రతి వచనమును మనం చూడబోవటం లేదు, కానీ మన యొక్క ధ్యానమును ముఖ్యమైనటువంటి కొన్ని విషయములకు పరిమితం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా యోనా మొదటి గ్రంథము మొదటి రెండు వచనాలని నేను చదవాలని ఆశపడుతున్నాను. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని వ్రాయబడి ఉన్నది. అదే యోనా గ్రంథము మూడవ అధ్యాయము 1-10 వచనముల వరకు కూడా మనం చూద్దాం. అక్కడేమని వ్రాయబడినదంటే, అంతటి యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము, దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినెవే పట్టణమునకు పోయాను. నినెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోని పట్టు కట్టుకునిరే. ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనిపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినెవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. మనం ఇక్కడ చదివినటువంటిది చాలా కొద్ది భాగం మాత్రమే, కానీ యోన పత్రిక అనేటువంటిది చాలా చిన్నది గనుక మీరందరూ మీ యొక్క ధ్యానములో భాగంగా ఈ యొక్క పత్రికను పూర్తిగా మీ ఇంటి వద్ద మరెక్కడైనా సరే చదవాలని నేను కోరుతూ ఉన్నాను. చదివినప్పుడు ఏమవుతుందంటే దానిలో వ్రాయబడిన ప్రతి అంశమును మీరు తెలుసుకొనగలుగుతారు. ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఈ విషయములన్నీ మీకు తెలుస్తాయి. బైబిల్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లో కొన్ని పుస్తకాలని మనం అర్థం చేసుకోవాలంటే చాలా భావగర్భితమైనటువంటివి, లోతైనటువంటివి ఉన్నాయి. అవి మనకు తేలికగా అర్థమయ్యేటువంటివి కావు. దానికి సంబంధించిన ఎన్నో విషయములను మనము లోతుగా తవ్వుకుంటూ వెళ్ళినప్పుడు దైవదాసులు దేవుని బిడ్డలు మనకు బోధించేటప్పుడు వాటిని మనం పరిశీలనగా తెలుసుకున్నప్పుడు మాత్రమే అవి మనకు గ్రాహ్యమయ్యేటువంటివిగా ఉంటూ ఉంటాయి. యోనా గ్రంథం అలాంటిది కాదు. అది మనకు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక కథ వలె వ్రాయబడి ఉన్నటువంటి పుస్తకము. అయితే దానిలో లోతైనటువంటి విషయములు ఎన్నో వ్రాయబడి ఉన్నాయి. మరి ముఖ్యముగా దైవదాసులు అనేటువంటి వారు ఎలా ఉండాలి, దైవదాసులు సహితము మానవ మాత్రులేని వారు సహితము ఏ విధముగా స్పందించగలరు దేవుని యొక్క మాటకు అనేటువంటిది అక్కడ స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. సరే, ఇప్పుడు మనం చదివినటువంటి యొక్క భాగంలో మనం చూస్తున్నటువంటి అంశములను గురించి మనం ఆలోచిద్దాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది 3 అంశములు. ఏమిటంటే, దేవుడి యోనాకు అన్యజనులైన అషూరీయులకు ప్రకటించమని చెప్పిన సందేశం అనేటువంటిది ఏమై ఉన్నది అంటే, దేవుడు యోనాకు ప్రత్యక్షమై అన్యజనులైనటువంటి అషూరీయుల యొద్దకు నువ్వు వెళ్ళి ఈ విషయము చెప్పు అని చెప్పినటువంటి ఆ యొక్క మెసేజ్ ఏమై ఉన్నది అనేటువంటిది మొట్టమొదటిది. రెండవది, యోనా సందేశాన్ని అషూరీయులకు ప్రకటించినప్పుడు దానికి వారు ఏ విధంగా స్పందించారు అనేటువంటిది, అంటే ఆ స్పందించినటువంటి తీరు, అన్యజనులైన ప్రజలు ఆ దైవదాసుని యొక్క ప్రకటనకు ఏ విధంగా స్పందించారు అనేటువంటిది. మూడవది, వారు స్పందించినటువంటి స్పందన కారణముగా వారు లోబడినటువంటి విధానమును బట్టి అషూరీయులకు దేవుని నుండి కలిగినటువంటి ఫలితం ఏమై ఉన్నది అనేటువంటిది మూడవది. ఈ మూడు విషయములు ప్రధానమైనవిగా మనం చూడాలని నేను కోరుతూ ఉన్నాను. మొదటిగా, దేవుడు యోనాకు అన్యజనులైన అషూరీయులకు ప్రకటించమని చెప్పినటువంటి సందేశము ఏమై ఉన్నది, ఆ సందేశం ఏమిటి అసలు అనేటువంటిది చూద్దాం. ఇది మనం చదువుకున్నటువంటి యొక్క భాగములో ఏమని రాయబడి ఉన్నదంటే, యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాల్లో ఏమని రాయబడి ఉన్నదంటే, నినివే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి ఘోరమాయను, కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని చెప్పాడు. ఇక్కడ యోనాకు పెద్ద మెసేజ్ ఏమి ఇవ్వలేదు, చాలా చిన్న మెసేజ్ ఇచ్చాడు. దేవుడు తన ప్రజలకు ఏ విధంగానైతే వార్నింగ్స్ ఇస్తూ ఉండేవాడో అదే విధముగా అన్యులైనటువంటి వారికి సహితము ఆయన వార్నింగ్స్ ఇవ్వటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఈ అషూరీయులు అనేటువంటి ఈ ప్రజలకు, దేవుని ప్రజలు కానటువంటి అన్యులైనటువంటి వీరికి కూడా ఒక వార్నింగ్ ఇవ్వాలని దాని నిమిత్తమై యోనాను దేవుడు నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని వెళ్ళి ఈ మెసేజ్ తెలియజేయవయ్యా అషూరీయులకి అని చెప్పాడు. ఈ మెసేజ్ లో రెండు పార్ట్స్ ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, నినివే పట్టణస్థుల యొక్క దోషము దేవుని యొక్క దృష్టికి ఘోరమైనదిగా ఉన్నది అనేటువంటి సంగతి తెలియజేయటము. రెండవది, దాని వలన అషూరీయులకు కలగన ఉన్నటువంటి ఆ దుర్గతి గురించి తెలియజేయటం అనేటువంటిది. ఈ రెండు విషయాలు అక్కడ ఇమిడి ఉన్నాయి. సరే, ఈ విషయాన్ని ప్రవక్త అయినటువంటి యోనాకు దేవుడు తెలియజేసినప్పుడు యోనా అందుకు ఇష్టపడలేదు. ఆ కథ అంతా మనకు తెలిసినటువంటిదే. అది ఎందుకు ఇష్టపడలేడు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు దానికి కొన్ని కారణాలు ఉండి ఉండవచ్చును. దానిలో ఎక్కువగా నమ్మేటువంటిది ఏంటంటే, వారు అన్యజనులైనటువంటి ప్రజలు కాబట్టి దేవుడు వారిని శిక్షించాలని, వారి పక్షముగా వ్యవహరించకూడదని, వారిని వార్న్ చేయకుండానే శిక్షించాలి అని ఈ ప్రవక్త ఆశించి ఉండి ఉండవచ్చును అనేటువంటిది నమ్ముతూ ఉంటారు ఎక్కువ మంది. అందువలననే ఆయన నినివే పట్టణమునకు వెళ్ళి ఈ యొక్క వార్తను ప్రకటించమని యోనాకు తెలియజేసినప్పుడు, తాను పడమర ఉన్నటువంటి తర్షీషు పట్టణానికి పోయేటువంటి ఓడనెక్కాడు. ఇస్రాయేల్ మధ్యలో ఉందనుకుంటే ఇస్రాయేల్కు తూర్పు వైపున నినివే పట్టణం అనేటువంటిది ఉన్నది, దానికి పడమరన ఉన్నటువంటిది తర్షీషు. ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. కాబట్టి నినివే నుండి బహుదూరంగా వెళ్ళిపోయేందుకు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నటువంటి ఈ తర్షీషుకు పోయేటువంటి ఓడను తాను ఎంచుకొని ఎక్కినట్లుగా చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే తాను ప్రయాణంలో ఉండగా ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. పెద్ద తుఫాను వచ్చింది, తుఫాన్ అనేటువంటిది సమస్య పోటలేదు. దీనిని బట్టి ఓడలో ఉన్నటువంటి వారందరికీ అనుమానం కలిగి, ఎవరి వలన ఈ ఆపద మన మీదకి వచ్చిందో దాన్ని తెలుసుకుందామని చీట్లు వేశారు. ఈ చీటి యోనా పేరిట వచ్చింది. యోనా ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వాళ్ళు వెళ్లేటప్పటికి యోనా ప్రవక్త మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. వాళ్ళు అతనిని లేపి, చీటి నీ పేరిన వచ్చింది, నువ్వు ఏమి చేసావు, నువ్వు ఎక్కడి వాడివి ఏంటి అని సమాచారం అడిగినప్పుడు తనకి అప్పటికే గ్రాహ్యమైంది తాను చేసినటువంటి తప్పు. ఆ తప్పును బట్టి ఇది అందరి మీదకు వచ్చినటువంటి శిక్షగా తనకి గ్రాహ్యమైంది. గాని దాని విషయమే తాను ఓడలో మోకరించి ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతున్నట్లుగా ప్రార్థిస్తున్నట్లుగా మనం చూడడం గాని గాఢ నిద్రలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ సమయంలో అతను తప్పించాలని వాళ్ళు ప్రయత్నించారు, గాని తానేమన్నాడంటే, గ్రహించుకొని నా వలన తప్పిదము జరిగినది, నా వలన మీ మీద కూడా శిక్ష వస్తున్నది, కాబట్టి నన్ను వేత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు ఈ యొక్క తుఫాను నెమ్మలిస్తుంది అని చెప్పాడు. చాలా సమయము వారు ఆ విధంగా చేయకుండగా ఇది సమస్య పోతుందేమో అని చూచారు. కానీ సమస్య పోకపోవటం వలన వారు ఏం చేశారంటే చివరిగా యోనాను పైకి లేపి సముద్రంలో పడవేయగానే ఆ తుఫాను నిమ్మళించింది. అప్పుడు వారంతా నిజంగా ఆశ్చర్యపడి నిజంగానే ఇతని వలననే మన మీదకి యొక్క విపత్తు వచ్చింది అని నమ్మారు, దేవుని యందు విశ్వసించారు వారు. అదే సమయంలో యోనాను దేవుడు రక్షించు నిమిత్తమై ఒక చేపను పంపాడు. ఆ తర్వాత 3 దినముల తర్వాత ఆ చేప యోనాను తిరిగి తీరమున కక్కివేసింది. తనకి జరిగినటువంటి యొక్క సంభవములన్నీ చూసినటువంటి యోనాకు మరొకసారి దేవుడు ఏమని చెప్పాడంటే తిరిగి నినివే వెళ్ళి ప్రకటించమని చెప్పాడు. అప్పుడు లోబడినటువంటి యోనా ఏం చేశాడంటే నినివేకి వెళ్ళి ఒక దినము దూరమంతా ప్రయాణం చేసి పెద్ద పట్టణము, ఆ దినములలో నినివే పట్టణం అంటే చాలా పెద్ద పట్టణము. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మేజర్ సిటీస్ ఏమైతే ఉన్నాయో, న్యూయార్క్ నగరం అని, యాడిలైడ్ అని, లండన్ అని, ఈ రకమైనటువంటి మహానగరాలు చాలా ఉన్నాయి ఈ దినమందు. ఆ దినములలో ఆకోవుకు చెందినటువంటి నగరంగా నినివే నగరం అనేటువంటిది పరిగణించబడుతూ ఉండేది. ఈ సమయంలో ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క ప్రవక్త ప్రవచించినటువంటి యొక్క ప్రవచనమును విన్నటువంటి వారై ఆ సందేశమును సీరియస్గా తీసుకున్నటువంటి వారై తమ్మును తాము లోబరుచుకుని దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఈ ప్రవక్త ఇచ్చినటువంటి సందేశం ఏమై ఉన్నదంటే ఇక 4వ దినములకు నినివే పట్టణము నాశనము కానై ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఈ ప్రవక్త వారికి తెలియజేసినటువంటి అంశములు 3 అయి ఉన్నవి. మొట్టమొదటిది ఏంటంటే ఎందువలన అది జరుగుతున్నది, 2వది ఏమి జరగబోతున్నది, 3వది ఎన్ని దినములలో జరగబోతున్నది. ఈ 3 అంశములను ప్రకటిస్తూ ప్రవక్త వారికి సందేశాన్ని తెలియజేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడాను సీరియస్గా దాన్ని తీసుకున్నారు. వారు సీరియస్గా తీసుకోవలసినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఇతను ఎక్కడి నుంచో ఇస్రాయేల్ దేశం నుండి వచ్చి ఇక్కడ ఏదో ప్రవచనమని చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగానే వారు అన్యులు, వీడెవడో మనకు వచ్చి ఇక్కడ ప్రవచనమని చెప్తా ఉన్నాడంటి, వాళ్ళ ప్రవచనాలు ఏంటో వారి దగ్గర చెప్పుకోమను, మా దగ్గరకు వచ్చి చెప్పేదేంటి, మాకు దేవి దేవతలు లేరా, మాకు దేవుళ్ళు లేరా, వారు మీరు పూజించేటువంటి దేవుని కన్నా గనులైన వారు కారా అనేటువంటి ఆ యొక్క తలంపులు వారిలోనికి రావచ్చు. వారు మొండి వైఖరిని చూపి ఉండి ఉండవచ్చును, కానీ వాళ్ళు అలా చూపలేదు. 2వది ఏం జరిగిందంటే సామాన్యులు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రధానులైనటువంటి వారు రాజు సహితము ఆ యొక్క యోనా ప్రకటించిన సందేశమును వినినప్పుడు తాను కూడా బూడిదలో కూర్చుండి గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. తర్వాతి అంశం ఏంటంటే వారు తమ్మును తాము తగ్గించుకొని దేవునికి లోబడవలనని ప్రార్థన చేయటం మాత్రమే కాదు, వాళ్ళు చేసినది ఏంటంటే తమ కింద ఉన్నటువంటి ప్రజలు అందరూ ఆ విధంగా చేయవలనని ఆజ్ఞలు జారీ చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇది 3వ అంశము. ఈ ఆజ్ఞలు జారీ చేయటం వలన ప్రతి ఒక్కరు కూడాను ఎవరు మనుషులే కాదు పశువులు సహితము ఉపవాసం ఉండవలసి వచ్చింది, తిండి లేదు, త్రాగేందుకు నీరు కూడా తాగొద్దన్నారు. ఎవరికి వారు తగ్గించుకోనమని చెప్పారు. తగ్గించుకోవటం అంటే ఏదో 2 రోజులు తగ్గించుకొని పైపైన ఆ యొక్క ఆపద సమస్య పోగానే వారు మామూలు అయిపోవటం అనేటువంటిది అలాంటిది కాదు. నిజముగా వారు లోబడినటువంటి వారే క్రియలు వారు చూపినటువంటి విధేయతగా అది ఉండినది. మొదట వారికి గ్రహింపు కలిగినది, 2వది పశ్చాత్తాప పడినారు, 3వది వారు తమ్మును తాము లోబరుచుకున్నారు, ప్రవక్త యొక్క మాటకు లోబడినారు, ఆ తర్వాత వారు క్రియలో విధేయత చూపినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సాధారణంగా ఇస్రాయేల్ ప్రజల యొద్దకు ఈ యొక్క ప్రవక్తలు పంపబడినప్పుడు వారికి ఇచ్చేటువంటి ఆ యొక్క సందేశముతో పాటు సాధారణంగా అక్కడ వారిచ్చినటువంటి సందేశంలో ఇమిడి ఉండేటువంటి భాగము మరి ఒకటి కూడా ఉన్నది. అదేమిటంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, తగ్గించుకొని దేవుని వైపు మీరు తిరిగినట్లయితే దేవుడు మీకు కృప చూపుతాడు, ఆయన మిమ్మల్ని కరుణిస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు, తాను చేయనుద్దేశించినటువంటి ఆ కీడు చేయకుండగా తాను పశ్చాత్తాపడతాడు అనేటువంటిది వారు సాధారణంగా తెలియజేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ అన్యుల అయినటువంటి అశూరియులకు యోనా ప్రకటించినప్పుడు ఆ మాట అనేటువంటిది ఇక్కడ ఎక్కడ చెప్పబడలేదు. కేవలం వారికి చెప్పబడినటువంటిది ఏంటంటే మూడే మూడు విషయాలు. మీ తప్పును బట్టి శిక్ష రాబోతున్నది, దానిని బట్టి దేవుడు శిక్షించనై ఉన్నాడు, 40 దినములకు నాశనము కాబోతున్నది. ఈ మూడే విషయములు చెప్పారు. కానీ మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, తగ్గించుకుంటే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని ఇలాంటి విషయాలేమి చెప్పలేదు. వారు అన్యులు అయినప్పటికీ వారు తగ్గించుకొని వారు దేవునికి లోబడినారు అంటే అక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వారు జరిగేటువంటి అంశాలని జాగ్రత్తగా పరిశీలించే ప్రజలై ఉన్నారు. మనుషులు చెప్పేటువంటిది నమ్మే కన్నా కూడాను జరిగేటువంటిది చూస్తున్నప్పుడు వారు మరి ఎక్కువగా నమ్మగలుగుతారు. వీరు ఇస్రాయేలు ప్రజలకు ఏమో జరుగుతున్నది అనేటువంటిది ఆది నుంచి గమనిస్తున్నటువంటి వారే ఉన్నారు. వారి మధ్యన గొప్ప కార్యములు జరగటం అనేటువంటిది, ప్రవక్తలు అనేటువంటి వారు వారి యొద్దకు వెళ్ళటం అనేటువంటిది, వారిని హెచ్చరించటం అనేటువంటిది, వారిని హెచ్చరించినప్పుడు వారు ఆ మాటకు లోబడితే అప్పుడు దేవుడు వారి మీదకు పంపాల్సినటువంటి శిక్షను పంపకుండా వారిని క్షమించి వారిని తిరిగి ఆశీర్వదించటం అనేటువంటిది వీళ్ళు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ హృదయములలో సహితము ఒక రకమైనటువంటి విశ్వాసం ఉన్నది. వారి దేవతలను వారు వాళ్ళు పూజిస్తూనే ఉన్నారు, కానీ హృదయాంతరంగంలో మాత్రము జరుగుతున్న వాటిని, ఇశ్రాయేలు ప్రజలకు జరిగేటువంటి వాటిని, తమకు జరుగుతున్నటువంటి వాటిని, ఇతర అన్యజనులకు జరుగుతున్న విషయములను పరిశీలిస్తున్నప్పుడు వీరి హృదయములో నిజముగా ఇశ్రాయేలు పూజించేటువంటి దేవుడే నిజమైన దేవుడు, ఆయన పంపినటువంటి సందేశము సరి అయిన సందేశము, ఆయన నామమున వచ్చి ప్రకటించేటువంటి ఆ యొక్క ప్రవక్తలు ఆయన ఆత్మ కలిగి సరి అయిన నిజమును ప్రకటించేటువంటి వారై ఉన్నారు. అవి జరగనై ఉన్నవి జరిగి తీరుతాయి అని విశ్వసించినటువంటి వారుగా ఉన్నారు. ఈ అషూరు ప్రజలే కాదు, వారి పెద్దలు, వారి యొక్క రాజు సహితము ఆ విధంగా నమ్మినటువంటి వారై ఉన్నారు. కాబట్టి వారికి యోనా ప్రకటించినటువంటి యొక్క సందేశమునకు వారు సరిగా స్పందించినటువంటి వారై ఉన్నారు. చివరిగా వారికి లభించినటువంటి అవకాశము ఒకటే ఒకటి, ఈ అవకాశమును వారు చేజార్చుకొనలేదు. ఆ విధంగా వారు లోబడటం వలన దేవుడు ఏమి చేశాడు అనేటువంటిది మనము ఈ దినమందు ధ్యానించుకున్నటువంటి మూడు అంశములలో చివరి అంశము. అదేమిటంటే వారి యొక్క సరి అయినటువంటి గ్రహింపును బట్టి, పశ్చాత్తాపమును బట్టి, క్రియలో వారు విశ్వాసమును, భక్తిని, పశ్చాత్తాపమును కనబరచుటను బట్టి దేవుడు వారిని క్షమించి వారి మీదకి పంపాలి అని అనుకున్నటువంటి ఆ యొక్క శిక్షను పంపకుండగా ఆయన విరమించాడు. ఈ విధముగా వారు దీనులై మొరపెట్టిన కారణముగా మాటలలో కాదు క్రియలలో వారు భక్తిని విశ్వాసమును చూపినందువలన వారు దేవుని యొక్క కృపను పొందగలిగినారని మనము చూస్తూ ఉన్నాము. ఈ సంఘటన అంతటి నుండి మనం గ్రహించవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. ఈ సమయంలో యోనా చేసినటువంటి అన్ని విషయాలని గురించి మనం ఈ దినమందు చదవలేదు, కానీ మనకు ఆ విషయాలన్నీ కూడా తెలిసినటువంటివే. ఆ విషయాల్ని కూడా పరిగణలోనికి మనం తీసుకుని మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని అంశాలని గుర్తిద్దాం. మొట్టమొదటిగా, దేవుడు అందరినీ ప్రేమించేటువంటి వాడై ఉన్నాడు. సాధారణంగా హెచ్చరించకుండా ఆయన ఎవరిని శిక్షించేటువంటి దేవుడు కాదు. వారు దేవుని ప్రజలే అయినప్పటికీ, విశ్వాసులే అయినప్పటికీ, అన్యులైనప్పటికీ, మరి ఎవరైనప్పటికీ వారిని హెచ్చరించకుండా ఆయన ఎన్నడను శిక్షించేటువంటి వాడు కాడు. ఈ విషయాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి దేవుడు మనల్ని మాత్రమే దీవించాలని, మన ఇంటి పక్కన ఉంటున్నటువంటి, మనతో కలిసి చదువుకుంటున్నటువంటి, పనిచేస్తున్నటువంటి అన్యులను అందరినీ కూడాను ఆయన మన కింద పెట్టేయాలని, మనం మాత్రమే పైన ఉండాలని, ఏ సంఘటన జరిగినా సరే ఆ సంఘటనలో మన తప్పిదము ఉన్నప్పటికీ మనల్ని పక్కకు పెట్టి దేవుడు వారిని, ఎదుటి వారిని మాత్రమే, మన పక్కన ఉన్నటువంటి అన్యులను మాత్రమే శిక్షించాలని మనం అనుకుంటూ ఉంటాం. ఇది చాలా తప్పైనటువంటి అభిప్రాయము. దేవుడు అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆయన అందరినీ ప్రేమించేటువంటి దేవుడై ఉన్నాడు. నీవు దేవుని నమ్మావు గనుక ఆయనను విశ్వసించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. అదే సమయంలో ఆయనను నమ్మకపోయినప్పటికీ ఆయన యొక్క మాటకు చెవియగ్గి ఆయనకు లోబడినట్లయితే తమ తప్పిదములను విడిచినటువంటి అన్యులను సహితము దేవుడు ఎంతో ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఇక్కడ యోనా ఏం చేశాడు అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటిదే. మొట్టమొదటిగా వారికి ఈ సందేశాన్ని తెలియజేయమని చెప్పినప్పుడు దేవుడు ఆ విధంగా తెలియజేయకుండా తాను దూరంగా వెళ్ళిపోవాలని యోనా ప్రయత్నించాడు. ఎందుకంటే వారు అన్యులు కాబట్టి వారు శిక్షించబడాలని దేవుడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల పక్షమున మాత్రమే ఉండి వారి పక్షమున మాత్రమే ఆయన అన్ని మేలులను వారికే జరిగించాలని తాను ఆశపడినాడని మనం గమనించవచ్చు. ఇది సరైనటువంటి విషయం కాదు. ఇక తర్వాత ఏం జరిగిందంటే రెండవసారి వెళ్ళాడు చెప్పాడు, కానీ చెప్పిన తర్వాత సహితము తాను అనుమానంగానే చెప్పాడు. దేవుడేదో చెప్పమన్నాడు, చెప్పకపోవటం వల్లనేమో సముద్రంలో వెళతా ఉంటే తుఫాను వచ్చింది, సరే పడేశారు. పడేసిన తర్వాత దేవుడు తిరిగి బ్రతికించాడు, ఇని చేశాడు కాబట్టి దేవుడు రెండోసారి చెప్పాడు, వెళ్ళి మళ్ళీ చెప్పు అన్నాడు కాబట్టి వెళ్ళకపోతే బాగుండదు అనుకున్నాడేమో యోనా వెళ్ళాడు. వెళ్ళి ప్రకటించినప్పుడు వాళ్ళు అనుకోని రీతిగా తమను తాము తగ్గించుకొని అన్యులైనటువంటి వారు దేవునికి లోబడినప్పుడు దేవుడు వారి మీదకి పంపవలసినటువంటి యొక్క శిక్షను పంపలేదు, దానిని విరమించాడు. దానిని బట్టి కోపగించుకున్నాడు యోనా. ఈ యోనా ఏమనుకుంటున్నాడంటే తాను ఏమైతే అనుకుంటా ఉన్నాడో హృదయములో ఆ విధంగా దేవుడు ప్రవర్తించాలని అనుకుంటా ఉన్నాడు. తాను సేవకుడైనంత మాత్రాన్న, ప్రవక్త అయినంత మాత్రాన్న, తాను దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ప్రజలలో ఒకడైనందువలన తానేమనుకుంటున్నాడంటే తన ఇష్టానుసారంగా దేవుడు చేయాలని, తనకు నచ్చనటువంటి వాటిని దేవుడు చేయకూడదని అనుకుంటూ ఉన్నాడు. ఇది చాలా బుద్ధిహీనత మనలో అనేక సార్లు కనబడుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటూ ఉంటామంటే మనల్ని మాత్రమే దేవుడు దీవించాలి అని అనుకుంటూ ఉంటాం. హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు తన చిత్తానుసారంగా ప్రతి ఒక్కరిని ప్రేమించేటువంటి వాడై ఉన్నాడు. నీవు అన్యుడవే, ఇతరులు అన్యులే. దేవుడు ఏర్పరచుకున్నందువలన నీవు ఆయన సొంతమయ్యావు. అంతేగాని నీ అంతటా నీవు మొట్టమొదటిగానే పుట్టినప్పుడే ఈ లోకంలోని అందరు ప్రజలు ఎలాంటి వారు అలాంటి వారిగా ఉన్నటువంటి నిన్ను ఆయన ఎంచుకుని ఉన్నాడు, నిన్ను ఆయన ప్రజలలో ఒకనిగా చేసుకుని ఉన్నాడు. దానిని బట్టి దేవుని యొక్క సొంత బిడ్డవు నువ్వయ్యావు. అలాంటి వారే ఇతరులు సహితం కావాలని దేవుడు కోరేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి దేవునికి టర్మ్స్ అండ్ కండిషన్స్ డిక్టేట్ చేసేటువంటి వాడివిగా నీవు ఉన్నావు అని అనుకున్నట్లయితే, లేకపోతే నీ ఇష్టానుసారంగా దేవుడు ప్రవర్తించాలని నువ్వు ఆశపడుతూ ఉన్నట్లుగా నీ యొక్క క్రియలు ఉన్నట్లయితే, నువ్వు చాలా తప్పైన మార్గంలో ఉన్నామని గ్రహించవలసి ఉంటుంది. ఇది మనం చాలాసార్లు చేసేటువంటి పొరపాటుగా ఉంటూ ఉంటుంది. మనకు ఇష్టం కానటువంటి వాటిని జరగటం చూసినప్పుడు దేవుని మీద మనం కోపగించుకుంటూ ఉంటాం. యోనా సహితం అలాగే చేశాడు. సొర చెట్టు మొలిపించి దేవుడు ఎండ దెబ్బ నుండి కాపాడిన తర్వాత సొర చెట్టును తీసేశాడు. రెండో రోజు తీసేటప్పటికి ఆ యొక్క వేడిమికి వడగాల్పుకు తాను సొర చెట్టును తిట్టుకోవటం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు తనకు నేర్పించవలసినటువంటి యొక్క పాఠమును నేర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం నేర్చుకోవలసినది ఏంటంటే దేవుడు దేనినైతే మన చుట్టూ జరిగించుచున్నాడో ఆ యొక్క పరిస్థితులలో మనం దేవునికి నమ్మకస్థలమై బ్రతకాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా దేవుడు ప్రవర్తించాలని, మనకేదైతే నచ్చుతున్నదో, మనం ఏదైతే ఇష్టపడతామో దాని ప్రకారంగా దేవుడు చేయాలని నువ్వు ఆశపడినట్లే నువ్వు కేవలం బుద్ధిహీనుడు అని గ్రహించవలసి ఉన్నది. ఇక ఇప్పుడు అన్యులైన అశూరీయులకు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒకే ఒక అవకాశాన్ని వారు విడిచిపెట్టుకోకుండా దాన్ని వినియోగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు అనేకమైన అవకాశాలను ఇస్తూ ఉంటాడు, తన బిడ్డల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు నువ్వు వీధిలో వెళుతుంటే అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనల ద్వారా దేవుడు నీ హృదయంలో తన యొక్క వాక్కును తెలియజేస్తూ ఉంటాడు. నువ్వు ఏమి చేయాలి, నువ్వు ఏమి చేయకూడదు, తాను నేర్పించేటువంటి పాఠాలని అన్ని విధములుగా మనకు తెలియజేసేటువంటి వాడై ఉంటాడు. నువ్వు ఎన్నడూ ఊహించవు గాని ఆ పరిస్థితుల ద్వారా దేవుడు నీతో మాట్లాడవచ్చు. చిన్నవారు అని అనుకుంటావు, పసిపిల్లలు వాళ్ళకి మాటలే రావనుకుంటావు, వారి యొక్క ప్రవర్తనను గమనించినప్పుడు ఆ ప్రవర్తన ద్వారా సహితం దేవుడు నీతో మాట్లాడగలడు. ఈ విధంగా దేవుడు నీవు గనక రిసెప్టివ్ మైండ్ కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు నేర్పించగలిగిన పాఠాలు ఎన్నో ఉంటాయి. వాటిని నేర్చుకుంటానికి నువ్వు సంసిద్ధుడవై ఉండాలి, నీకు మనసు ఉండాలి. అంతేగాని నీకు మనసున్నదని నోటితో చెప్తావు కానీ నేర్చుకునేటువంటి ఆ యొక్క హృదయం లేకపోయినట్లయితే దేవుడు సహితం నీకేమీ నేర్పించలేడు. ఇక్కడ ఇచ్చినటువంటి ఒకే ఒక అవకాశమును అన్యజనులు వినియోగించుకుంటున్నారు. అదే ఇస్రాయేల్ ప్రజల దగ్గరకు వచ్చేటప్పటికి వారికి ఎన్నో అవకాశాలను ఇచ్చాడు దేవుడు. ఎంతో మంది ప్రవర్తనల్ని పంపాడు, అయినా వారు వాటిని పెడచెవిని పెట్టినటువంటి వారుగానే ఉన్నారు. వారికి ఆ రానై ఉన్నటువంటి ఆ యొక్క ముప్పు నుండి తప్పించుకునేటువంటి మార్గము సహితము దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. కానీ ఈ అన్యజనులకు ఆ విధమైనటువంటి మాటలేమి ఇక్కడ వ్రాయబడలేదు. కేవలం ముప్పు రానై ఉన్నది, ఇంతకాలంలో రానై ఉన్నది, మీ తప్పిదముల వలన రానై ఉన్నది, అంతవరకే తెలియజేయబడింది. అయితే ఏమి చేస్తే దాని నుండి దేవుని యొక్క కృపను వారు చూడగలరు, వారు పరిశీలించినటువంటి అంశముల ద్వారా, సంఘటనల ద్వారా వారు హృదయములో ఎరిగినటువంటి వారై ఉన్నారు, దానిని ఇప్పుడు వారు స్వతగా తమంతట తామే ప్రయోగించవలసి ఉన్నది. ఆ విధంగా ప్రయోగించినారు. మేము అన్యులమని దేవుడు విడిచిపెట్టడు, ఒకవేళ మమ్మల్ని కూడా దగ్గరికి తీస్తాడేమో, ఆయన మా మొరను ఆలకిస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఏమి చేయవలసినదో వారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత తమ యుద్ధకు పంపబడినటువంటి ఒక ఇస్రాయేలు ప్రవక్త యొక్క మాటను వారు లక్ష్య పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అనేక సార్లు దేవుని ప్రజలకు అనేక మంది ప్రవక్తలను దేవుడు పంపి ఉన్నప్పటికీ వారే లక్ష్య పెట్టలేదు. కానీ అన్యులు తమ యుద్ధకు పంపబడినటువంటి ఒకే ఒక ప్రవక్త యొక్క మాటను లక్ష్య పెట్టినట్లుగా మనం చూస్తున్నాము. మనకు దేవుడిచ్చేటువంటి అవకాశములను కానీ, దేవుడు మనకిచ్చేటువంటి యొక్క కాషన్స్ కానీ, వార్నింగ్స్ కానీ మనము లక్ష్య పెట్టేటువంటి వారంగా ఉండాలి. తర్వాత దేవునికి వారు భయపడినటువంటి వారుగా ఉన్నారు. ఎప్పుడైతే ప్రవక్త వారికి బోధించాడో భయపడినారు. ప్రతి ఒక్కరూ పై నుండి క్రింద వరకు, రాజు నుండి పెద్దల నుండి క్రిందున్న సామాన్యుల వరకు దేవునికి భయపడినారు. ఆ తర్వాత గ్రహింపుతోనూ పశ్చాత్తాపంతోనూ తమ చెడుగును విడచి దేవుని వైపుకు తిరిగినారు. వీరిలో గ్రహింపు కనబడుతున్నది. మనం అక్కడ పైన చదివాం కదా ఆ వాక్యాల్ని. మనం మరి ఒకసారి చూసినట్లయితే, నాకు సమయం లేదు మరి ఒకసారి చదవటానికి, మీరు చదివినట్లయితే అక్కడ వీరి యొక్క గ్రహింపు ఎంత ఉన్నదో, వీరి యొక్క పశ్చాత్తాపం ఎంత ఉన్నదో అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. తర్వాత తమ చెడుగును విడిచి దేవుని వైపు తిరిగినట్లుగా చూస్తున్నాం. కొంతమందికి దేవుని వైపు తిరిగేమంటారే గానీ చెడుగును విడిచిపెట్టేటువంటి వారుగా ఉంటారు. చేసేవి చేస్తానే ఉంటారు. అన్ని వాళ్ళ మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, క్రియలలో కానీ ఏ విధమైన తేడా కనిపించదు. కానీ మేము దేవుని వైపు తిరిగేమండి, నమ్ముకున్నామండి అని చెప్పేటువంటి వారు అనేక మంది దినములలో ఉంటున్నారు. అది సరైన ఫలితాన్ని నీకు ఇవ్వదని నీవును నేనును గ్రహించవలసి ఉన్నదే. ఆ తర్వాత పెద్దలైనటువంటి వారు రాజు సహితము తగ్గించుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. పెద్దలని పడేటువంటి వారికి సాధారణంగా తగ్గింపు అనేటువంటిది ఉండదు. మేము చాలా సీనియర్స్ అండి, మేము గుడిలో చాలా పెద్దవారమండి, నేను ఇన్నేళ్లుగా పాస్టర్ పని చేస్తున్నానండి, నేనెంతో పాపులర్ ఇవాంజలిస్ట్ అండి. నువ్వు ఎవరైనప్పటికీ యోనా సహితం తప్పిదము చేసి ఉన్నాడు. దేవుని మాటను ధిక్కరించినటువంటి వాడే తప్పిదములు చేసినట్లుగా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. నువ్వు ఎవరివి అనేటువంటి దాన్ని పక్కన పెట్టి, నువ్వు ఏమి చేసావు అనేటువంటి దాన్ని బట్టి, దానిని వాక్య వెలుగులో దేవుడు ఎలా చూడనై ఉన్నాడు అనేటువంటి దాన్ని మాత్రమే నువ్వు ఆలోచించవలసి ఉన్నది తప్ప, నేను పెద్దవాడినండి, నేను తలవాన్సనండి, నేను తప్పు చేశానని చెప్పినట్లయితే ఈ సమయంలో వీరంతా నన్ను ఏమనుకుంటారండి, నన్ను ఇంకేమైనా లెక్క చేస్తారండి. ఇలాంటి మాటలు ప్రక్కన పెట్టి వేసి దేవుని యొక్క సన్నిధిలో మనం చేసిన తప్పును తప్పుగా అంగీకరించేటువంటి యొక్క గుణమును మనము అలవరుచుకునవలసి ఉన్నది. తర్వాత ఈ పెద్దలైనటువంటి వారు తాము తగ్గించుకోవటం మాత్రమే కాదు, తమ క్రిందనున్నటువంటి వారిని ఏ మార్గంలో ఆ సమయంలో నడిపించవలసినదో స్పష్టంగా ఎరిగినటువంటి వారై, ఆ మార్గంలో నడిపించినటువంటి వారుగా వారు ఆజ్ఞలు జారీ చేసినట్లుగా మనం చూస్తున్నాం. పెద్దలైనటువంటి వారు కొన్నిసార్లు తమ ఇష్టానుసారమైనటువంటిది, తమకు నచ్చినటువంటివి, తమ ప్రెస్టేజ్ అని భావించేటువంటివి వాటికి అనుగుణంగా సామాన్యులైనటువంటి ప్రజల మీద పెత్తనం చెలాయించే విధంగా వారు ఆజ్ఞలు ఎన్నో జారీ చేయవచ్చును. వారిని హింసించవచ్చును, దుఃఖ పెట్టవచ్చును, బాధ పెట్టవచ్చును. కానీ ఇక్కడ పెద్దలైనటువంటి వారు, రాజైనటువంటి వారు దేవుని విషయంలో జరిగినటువంటి యొక్క తప్పిదమును సవరించుకునేటువంటి దాని విషయమై ఏ విధముగా ఉండవలసినదో ఆ విషయమునకు సంబంధించినటువంటి స్పష్టమైన ఆజ్ఞలు జారీ చేసి అవి అమలు జరిగేలాగా చూశారు. పెద్దలైనటువంటి వారు తగ్గించుకున్నప్పుడు, వారే తమ తప్పిదము నుండి బయటకు రావాలని చూచినప్పుడు జరిగేటువంటి అంశంగా ఇది ఉంటుంది. ఇది రిపుల్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆజ్ఞలు జారీ చేస్తున్నావు, ప్రజలందరినీ సన్మార్గంలో నడిపించే విధంగా ఆజ్ఞలు జారీ చేసినప్పుడు ఒక సమూహముగాను ఒక జాతిగాను దేవుని వైపునకు జాతి అంతా కూడా కలిసి నడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో దేవుని యొక్క కృపను మరి ఎక్కువగా మనము చూడగలుగుతాము. ఈ విధముగా పెద్దలైనటువంటి వారు తగ్గించుకునేటప్పుడు స్పిరిచువల్ బెనిఫిట్స్ అనేటువంటివి, ఆత్మ సంబంధమైనటువంటి ఫలితం అనేటువంటిది సంఘములో, లేకపోతే నీ ఒక కుటుంబ యజమానివైనట్లయితే ఆ కుటుంబంలో సహితము దేవుని యొక్క కృపలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. అయితే నువ్వు తగ్గించుకునవలసినది నీ పెద్దరికాన్ని, లేకపోతే నీకున్నటువంటి వయసునో, లేకపోతే నీకున్నటువంటి ఎక్స్పీరియన్స్నో, మరి ఒక దాన్ని పక్కన పెట్టవలసి ఉన్నది. ఇది మనం చేయటానికి రెడీగా ఉంటున్నామా? చివరకు కేవలము మాటలకు పరిమితమైనటువంటి భక్తి కాకుండా క్రియలో చూపించేటువంటి భక్తిని వీరు కనపరిచారు. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశము. చాలా మందికి మాటల్లో ఎంతో వలకబోస్తారండి, భక్తి అంటారు, అది అంటారు, ఇది అంటారు. చిన్న పరీక్ష వచ్చేటప్పటికే అంతే, మళ్ళీ కనపడకుండా మాయమైపోతుంటారు. ఇలాంటి వారందరూ కేవలము ఎలా ఉంటారంటే ఈ సముద్ర తరంగాలు ఎలాంటివో అలాంటి వారిగా ఉండిపోతారు. వారి వల్ల ప్రయోజనం అనేటువంటి సంగమనకు ఏమీ ఉండదు, వారికి వారికి కూడా ప్రయోజనం అనేటువంటిది ఏది ఉండదు. వీరంతా హడావిడి చేసేటువంటి వారిగా మాత్రమే మిగిలిపోతారు. అందరికీ తెలుసు వాళ్ళు మాటలకు మాత్రమే పరిమితం అయ్యేటువంటి వారండి. ఆత్మీయ సంబంధమైనటువంటి పరీక్షలు వస్తే తట్టుకొని నిలబడగలిగినటువంటి విశ్వాసులు కారండి అని అందరికీ తెలుసు. ఆ విధంగా వీరు లేరు. వీరేం చేశారంటే క్రియలో దేవుణ్ణి మహిమపరచాలని, ఆయనకు లోబడాలని, ఆయన ఎందు విశ్వసించాలని ఆ విధంగా తమ క్రియలను చక్కబెట్టుకున్నటువంటి వారిగా ఉన్నారు. ఈ దినమందు మనం ఎలా ఉంటున్నాము? ఈ అశూరీలైనటువంటి అన్యజనులకు ఇవ్వబడినటువంటి ఒకే ఒక అవకాశమును వారు ఉపయోగించుకున్న విధంగా వారు ఏ విధంగానైతే చర్యలు తీసుకున్నారో అదే విధంగా మనము సహితము చర్యలు తీసుకునేటువంటి వారంగాను, మన బ్రతుకును సరిచేసుకునేటువంటి వారంగాను, దేవుడు మనకిచ్చినటువంటి అవకాశములను వినియోగించుకునేటువంటి వారంగాను మనం ఉండగలుగుతున్నామా? మనలను మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడవలసినది. ఆ విధంగా పశ్చాత్తాపడి దేవుని కృపను పొందునట్లుగా దేవుడు మనకు సహాయం చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామయుడైన తండ్రి, ఈ దినమందు యోనా గ్రంథములో వ్రాయబడినటువంటి కొన్ని అంశముల ద్వారా మా హృదయాంతరంగములో మీరు పెట్టినటువంటి యొక్క తలంపులను మేము ఆలోచించేటువంటి వారంగా ఉండునట్లుగా సహాయం చేయండి. అన్యులైనటువంటి వారే వారికి ఏ విధంగా చేసినట్లయితే పాపక్షమాపణ కలగనై ఉన్నదో ప్రవక్త చెప్పలేదు, గాని వారే అనేక సమయములలో అనేక విషయములను అబ్జర్వ్ చేసినటువంటి వారుగా తమను తాము తగ్గించుకున్నటువంటి వారై నీకు లోబడినటువంటి విధానమును మేము చూస్తున్నాం. మేము సహితం అదే విధంగా మమ్మలను మేము తగ్గించుకుని మాటలలో కాదు గాని క్రియలో నీకు లోబడేటువంటి వారంగా ఉండునట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తునామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.